రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది ఆన్లైన్ కంటెంట్ ప్రొడ్యూసర్ క్రాంతి స్వరూప్.
పరలోకమందుండెను మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుపడిన వారిని మేం మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమెన్. త్రికాల జపము. ఏలిన వారి సన్మంసకుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆ యమ్మ పవిత్రాత్మ వలన గర్భం ధరించెను. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. ఇదిగో ఏలిన వారి దాసరాలను నీ మాట చొప్పున నాకు అగునుగాక. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుషోత్తారం ఎత్తెను మరియు మనతో కూడా వాసమయ్యుండెను. దేవుడు ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వాగ్దత్తములకు మేం పాత్రలు మగ్గునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి, సన్మంసకుడు చెప్పినందు వలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనిషోత్తారంను తెలుసుకుంటిమి. అతని పాటల వలనను, స్లీవ వలనను, ఉత్థానం యొక్క మహిమను మేము పొందునట్లుగా మాకు మీ వరప్రసాదములను దయచేయిన అవతరింపవలయునని దేవర వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి.
నేటి అమృతవాకు కార్యక్రమంలో ఒక మంచి ఆధ్యాత్మిక సందేశాన్ని విందాం.
అమృతవాకు ప్రేక్షకులకు యేసునామంలో శుభములు సమృద్దిగా కలుగునుగాక. ఈరోజు మనం తమవి కాని వస్తువులను ప్రోగు చేసుకుని వారికి అనర్థము తప్పదు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. హబ్బకు గ్రంథం 2:6 దేవుడు ఈ విధంగా రాశారన్నమాట. తమవి కాని వస్తువులను పోగు చేసుకుని వారికి అనర్థము తప్పదు. మా స్కూల్లో నేను అక్కడ ఇన్ఛార్జిగా, అంటే వైస్ ప్రిన్సిపల్ లాగా అనుకోండి, పనిచేస్తున్నాను అనమాట. 1997 నుంచి 2000 మధ్యలోనండి. అప్పుడు 6th క్లాస్లో ఒక అబ్బాయి డబ్బులు పోయినాయని క్లాస్ టీచర్ వచ్చి చెప్పారు. చెప్తే మేడం ఎంత అడిగినా కూడా ఎవరు తీసుకున్నారో ఇవ్వండి అంటే ఎవ్వరు ఇవ్వట్లేదు, బాబు ఏడుస్తున్నాడు, ఫీజు కట్టాలని తీసుకొచ్చాడు అని. అప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళి వాళ్ళతో మెల్లగా అనమాట, ఎట్లా మాట్లాడతా అంటే నేను డైరెక్ట్గా చెప్పను, ఒక బైబిల్లోంచి ఒక స్టోరీ చెప్తా అనమాట. ఇంకా అప్పుడు చెప్పాను ఏంటంటే, ఒక స్వామీజీ ఉన్నాడు అని. స్కూల్ కదండి, అందుకే ప్రవక్త అని చెప్పలేదు. ఎలీషా ప్రవక్త అనమాట. 2 రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం. ఒక ఊర్లో ఒక స్వామీజీ ఉన్నాడు. ఆ స్వామీజీ దగ్గర మరి ఒక సేవకుడు కూడా ఉన్నాడు, ఆయన పేరు గెహాజీ. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఆ స్వామీజీ ఎలీషా అనమాట, ఎలీషా ప్రవక్త. ఇంకా ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత అవుతుందని చాలా మంది వస్తారు. అప్పుడు ఆ ప్రక్కన దేశం నుంచి ఒక నామాన్ అనే సైన్యాధికారి, ఆయన కుష్ట అందుకని స్వామీజీ దగ్గరికి వస్తాడు స్వస్థత కొరకు. అయితే దేవుడు ఆయనతో చెప్తారు, ఇదిగో ఆయనకు చెప్పు నామాన్కి యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగితే స్వస్థత అని. అప్పుడు ఆయన అలాగే 7 సార్లు యోర్దాన్ నదిలో మునుగుతాడు, ఆయన కుష్టంతా పోతుందన్నమాట. అప్పుడు మళ్ళా ఆ నామాను సైన్యాధికారి అనమాట, సిరియా సైన్యాధికారి. ఈ స్వామీజీ ఏమో ఎలీషా ప్రవక్త, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు. సో ఈ స్వామీజీ దగ్గరకు వచ్చేసి, అయ్యా మీరెంత గొప్పవాళ్ళు, మీరు ఒక మాట చెప్తే ఆ నదిలో మునుగు 7 సార్లు అంటే మునిగితే స్వస్థత అయిందయ్యా, మీకోసం కానుకలు తీసుకొచ్చాను అని రథాల్లో కానుకలు తీసుకొస్తాడండి. ఇంకా ఒక రథంలో బంగారు కానుకలు, ఒక రథంలో వెండి కానుకలు, ఇంకో రథంలో పట్టుబట్టలు తీసుకొని వస్తాడు. మీరు స్వీకరించండి అయ్యా, నాకు సంతోషంగా ఉంటుంది. నేను సైన్యాధికారిగా, మరి కుష్ట నాకు ఎంతమంది డాక్టర్స్ ట్రీట్ చేసినా నయం కాలేదు. మీరు అసలు నన్ను చూడకుండానే అలా మునుగు అంటే నాకు స్వస్థత అయింది. మీరు నా కానుకలు తీసుకోండి అంటే, అప్పుడు ఆ ప్రవక్త చెప్తాడు, ఎలీషా ప్రవక్త, స్వామీజీ అని చెప్పాను క్లాస్లో, ఆ స్వామీజీ చెప్తాడు నీ కానుకలేవి నాకు వద్దు అని. అప్పుడు ఆయన విచారంగా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట, తన రథాలు మళ్ళీ వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా ఈ స్వామీజీ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. కానీ ఆ స్వామీజీ సేవకుడు ఉన్నాడు కదా గెహాజీ, ఆయన కన్నులు ఆ రథాల మీద పడతాయి, కనపడతాయి అన్నమాట. బంగారు నాణాలు మెరుస్తూ, వెండి నాణాలు, పట్టుబట్టలు, అబ్బా మా గురువు గారు తీసుకుని ఉంటే తప్పకుండా కొన్ని నాకు ఇచ్చేవాళ్లే అని గురువుగారు చూడట్లేదు కదా, ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నేను లగెత్తాల్సిందే, పరిగెత్తాల్సిందే అని రథాలు వెనకాల పరిగెత్తుతాడు. పరిగెత్తి ఆ నామంతో అంటాడనమాట, అలసిపోతాడు. ఏంటయ్యా ఏంటి అంతా క్షేమంగా ఉంది కదా అంటే, బాగుంది బాగుంది, కానీ ఇద్దరు చుట్టాలు వచ్చారు మా స్వామీజీ దగ్గర, గురువుగారి దగ్గరికి, అందుకని వాళ్ళ కోసము కొంచెం వెండి నాణాలు, పట్టుబట్టలు అడిగారు. అంటే మీ గురువుగారు అడగాలి కానీ కొంచెం ఏంటి తీసుకో తీసుకో అని వెండి నాణాలు ఇస్తాడనమాట. ఒక సంచి నిండా, 2 సంచులు, 3 సంచుల నిండా, అన్ని సంచుల నిండా వెండి నాణాలు తీసుకొని ఆయన ముయ్యలేకపోతాడనమాట. ముయ్యలేక ఈ నామాన్ సైన్యాధికారి ఆయన దగ్గర ఉన్నటువంటి 2 సైనికులను ఇచ్చి పంపిస్తాడు. బస్తాల నిండా తన ఇంట్లో పెట్టుకుంటాడనమాట గెహాజ్. పెట్టుకొని మళ్ళా గురువు గారి దగ్గరకు వస్తాడనమాట పని చేయడానికి. ఎక్కడికి వెళ్ళావు గెహాజీ ఇంతసేపు అంటే, ఎక్కడ లేదు, ఇక్కడే ఇక్కడే ఆ చెట్లకు నీళ్లు పోస్తున్నాను. నాకు తెలుసులే నీవు ఆ నామాన్ వెనకాల పరిగెత్తి ఆయన దగ్గర నుంచి కానుకలు పుచ్చుకున్నావు కదా, చూడు చూడు ఆ నామాన్ దగ్గర నుంచి తెచ్చుకున్న కానుకలతో పాటు నామాన్ని వదిలి వెళ్లిన కుష్ట నిన్ను నీ కుటుంబాన్ని తరతరములు పట్టి పీడించునుగాక అని గురువుగారు శపిస్తారు. వెంటనే ఆ గెహాజీకి కుష్ట వచ్చేస్తుందండి. ఇట్లానే చూపిస్తానన్నమాట, ఇట్లా చూపించి ఇట్లా కుష్ట వచ్చేసింది అంతా. అప్పుడు కుష్ట వచ్చిన వాళ్ళు మనుషుల దగ్గర ఉండకూడదు, గురువు గారి దగ్గర ఉండలేక ఇంటికి వెళ్తే భార్యకి, పిల్లలకి, కొడుకులు, కోడళ్లు, మనవాళ్లు, మనవరాళ్ళు అందరికీ కుష్ట అన్నమాట. ఎందుకంటే ఆ నామానికి కుష్ట కదా, ఆయన డబ్బులు తెచ్చుకుంటే ఆయన రోగం వీళ్ళకి వచ్చిందనమాట. సో మీరు ఎవరి డబ్బు మీరు ముట్టుకుంటారో వాళ్ళ రోగాలన్నీ మీకు ఒక్క తరం కాదు తరతరాలు వస్తాయి అని ఆ స్టోరీ చెప్పేసి వచ్చేసానండి. తర్వాత సాయంకాలానికి ఆ డబ్బులు అక్కడ పెట్టేశారంట, మెల్లగా అనమాట ఒక చోట పెట్టేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ డబ్బు దొరికింది అనమాట, అంటే అది పనిచేసింది. నిజంగా ఇప్పట్లో రోగాలు, ఎన్ని రోగాలు వస్తున్నాయండి, పొలాలు ఆక్రమించుకోవడము, వాళ్ళవి కాని డబ్బు, లంచాలు తీసుకోవడం, మీ జీతం కాక మీరు ఏది తీసుకుంటారో పైన కింద నుంచి పైన నుంచి ఇస్తారండి వాళ్ళ పని జరగాలంటే అని. అదంతా కూడా మనకి ఆశీర్వాదం తీసుకొని రాదండి. ఎంత కష్టపడతామో అంతవరకే ఆశీర్వాదం. మీ జీతం కూడా నేను చెప్తున్నాను, పని చేయకుండా జీతం తీసుకుంటే అది కూడా దొంగతనమే. ఎందుకంటే 128 కీర్తనలో దేవుడు అంటారు, నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. కష్టపడి ఎంత, నీకు 20,000 వస్తుంది, 10,000కే పనిచేస్తే అంతవరకే దేవుడు ఆశీర్వదిస్తారు, అది నీ అవసరాలన్నిటినీ కూడా తీరుస్తుంది. కానీ పని చేయకుండా పొందింది అది నీ అవసరానికి కాదు, ఎవరికో ఇస్తే మాయమైపోతుంది లేదా హాస్పిటల్ బిల్స్ అయిపోతాయి అన్నమాట. అన్యాయంగా పొలాలు దోచుకొని, అన్యాయంగా ఇతరుల దోచుకుంటే తర్వాత హాస్పిటల్ బిల్స్ 10 లక్షలు 20 లక్షలు అయినా చనిపోయారండి. కోవిడ్ లో ఇంత చేసినా చనిపోయారు. నాకు ఫోన్లు వచ్చేవన్నమాట, 12 లక్షలు కట్టామమ్మా ప్లాస్మా అంటే ఇదంటే అదంటే, కానీ చనిపోయాడు. చనిపోయిన తర్వాత సమాధి చేయడానికి ఎవరు ఒప్పుకోలేదు. అది కూడా కాల్చిన తర్వాత బూడిదంట. నేను నా భర్త గుర్తుగా సమాధి చేసుకోవాల్సిందే. కాల్చిన తర్వాత ఆయన బూడిద అన్నమాట. ఆ బూడిద పెట్టడానికి ఇంత స్థలం ఏమంటే 40,000 అడిగారు సమాధికి అని చెప్తున్నారు అన్నమాట. ఒకవైపు రోగాలు వచ్చి చనిపోయేవాళ్ళు చనిపోతుంటే బిజినెస్ చేసుకున్న వాళ్ళు చేస్తున్నారు. ప్రభు చెప్తున్నారు, మీవి కాని వస్తువు నేను చెప్తున్నా, ఒక పెన్ అయినా ఒక పిన్నిస్ అయినా సరే ఆఫీస్ లో పనిచేసేటప్పుడు మీరు తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే పరలోకం నుంచి దేవుడు అంతా చూస్తారండి. జకర్యా 5లో ఆ జకర్యా ప్రవక్త ప్రక్కన ఒక దేవదూత ఉంటాడు. ఒక దర్శనం ఏం చూస్తారు, ఆకాశంలో పెద్ద గ్రంథపు చుట్ట అనమాట, అలా ఎగురుతూ ఉంటది. 30 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉంటది. దాని మీద రెండు వైపులా రాయబడి ఉంటుంది అనమాట. అప్పుడు జకర్యా అడుగుతాడు, అంత పెద్ద స్క్రాల్ రెండు వైపులా రాయబడి ఉంది ఏంటది అని ప్రక్కన దూతను అడిగితే, దాని మీద ఒక వైపు ఏమని రాయబడి ఉందంటే, దొంగతనం చేసిన వాళ్ళ ఇంట్లోకి వచ్చే శాపాలు, ఇంకొక వైపు అబద్దాలు చెప్పే వాళ్ళ ఇంటికి వచ్చే శాపాలు. ఇవి ఈ శాపాలని దేవుడు ఎవరెవరు వాళ్ళవి కాని డబ్బు ఇంట్లోకి తీసుకొస్తున్నారు ఆ ఇంట్లోకి, ఎవరెవరు అబద్దాలు చెప్తున్నారో ఆ ఇంట్లోకి ఇవి ప్రవేశించి ఆ ఇంటి దూలాల్ని కూలుస్తాయి. కొంతమంది అనుకుంటారు డబ్బు సంపాదిస్తున్నాము 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, కానీ దేవుడు ఒకరోజు శిక్ష పెడతారండి, ఎవరు తప్పించుకోలేరు. అందుకే ఒకప్పటి నిజాంలు, ఒకప్పుడు దొరలు ఇప్పుడు లేరు. అన్యాయంగా సంపాదించుకుంటే వెంటనే కాదు, కొన్ని 25 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే తరాల తర్వాత కావచ్చు జరుగుతుంది అనమాట. కనుక ఒక పాము ఇంట్లోకి వస్తే మిమ్మల్ని కరిచినట్టుగా మీది కాని డబ్బు మీది కాని వస్తువు మీరు దోచుకోద్దండి. మేము అమెరికా వెళ్లేటప్పుడు కోవిడ్ టైంలో మమ్మల్ని మాల్దీవ్స్ లో ఉంచారండి, ఒక 15 డేస్ అనమాట, ఆ తర్వాత వెళ్ళాలి అని. అక్కడ అంతా మాల్దీవ్స్ అంతా గవ్వలు, సముద్రం ప్రక్కన కదా, చాలా గవ్వలు పోగు చేసుకున్నారు నాతో వచ్చిన వాళ్ళు. ఇవి అమెరికాలో మా గ్రాండ్ చిల్డ్రన్కి ఇస్తాను. నేను చెప్పాను అక్కడ రూల్స్ కూడా ఉన్నాయి, ఎవరు ఏది కూడా ముట్టుకోకూడదు అని చెప్పి, ఏవి తీసుకొని వెళ్లకూడదని. అందులో ప్రతి రూమ్ లో పెట్టారనమాట, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ సామాన్ ఏదో అది తప్ప మీరు ఒక్కటి కూడా తీసుకొని వచ్చారంటే మీరు షాపాన్ని మోసుకొని ఆ ఇంట్లోకి వెళ్తున్నారు, గవ్వలన్నీ ఇక్కడ విడిచిపెట్టండి అని చెప్పాను. నాతో వాక్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా, ఫాదర్స్ మాకు రూమ్లు ఇస్తారు, అక్కడ సోప్స్ ఉంటాయి అవి ఇవి ఉంటాయి, నేను చెప్తాను మీరు ఏది ముట్టుకోకూడదు, నాతో వచ్చిన వాళ్ళు ఏది మీది కాంది ముట్టుకోకూడదు, అందుకే నాతో కష్టం అని చాలా మంది అంటారు అన్నమాట. మీరు ఆ దోచుకునేటప్పుడు బాగా అనిపిస్తుంది, నీ భర్త లంచ్ అని తెచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది, కానీ తర్వాత మీ ఇంట్లోనికి దేవుడు పంపే శాపాలు మీకు తెలీదు. అందుకే బైబిల్ గ్రంథ నాలెడ్జ్ లేక, దేవుని జ్ఞానం లేక అనేక మంది నశించిపోతున్నారని హోజియాలోనే దేవుడు చెప్తారనమాట. మై పీపుల్ ఆర్ పెరిష్డ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ గాడ్స్ నాలెడ్జ్. అర్ధంతరంగా చనిపోతారు చూడండి. మనం తర్వాత చూద్దామండి. నీతిమంతులు ప్రశాంతంగా కళ్ళు మూస్తారు, కానీ దుష్టుల ఎండు బాగుండదు. నీతిమంతులు తల్లి కడుపులోంచి ఎలా పుడతారో చనిపోయేటప్పుడు కూడా అలాగే మరణిస్తారండి, అలాగే సమాధానంగా మరణిస్తారు. కానీ దుష్టుల ఎండు బాగుండదు. మనం రేపు ధ్యానించుకుందాం దుష్టుల ఎండు, ఎందుకంటే మరణించేటప్పుడు దేవుడు తీర్పు వస్తుందంట, దేవుని తీర్పు వృద్ధాప్యంలో. కనుక దేవునికి భయపడి మీవి కాని వస్తువులు ముట్టుకోకండి. ఈ చేతులు ఒకరికి ఇచ్చేవే కానీ ఒకరి వస్తువు ముట్టుకోవద్దు, తీసుకుంటే తిరిగి ఇచ్చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. తమవి కాని వస్తువులను పోగు చేసుకుని వారికి అనర్థం తప్పదు అన్నారు. గెహాజీ ఎలా అబద్దాలు చెప్పి ప్రభా మరి పోగు చేసుకుంటాడో, నామాన్ దగ్గర నుంచి కానుకలు వెండి నాణాలు పుచ్చుకుంటాడో, మరి నామాని యొక్క కుష్ట ఆయనకి ఆయన పిల్లలకి తరతరాలు వచ్చింది అని రాయబడింది ప్రభా. మేము అలా చేయకుండా సాయం చేయండి. మాది కాని డబ్బు ముట్టుకోకూడదు, వస్తువులు ముట్టుకోకూడదు, ఆఫీస్ నుంచి దొరికినవన్నీ ఇంటికి తెచ్చుకోకూడదు ప్రభా. పైన పరలోకంలో దేవుడు చూస్తూ మరి శాపాలు ఆ ఇంట్లోకి పంపిస్తున్నారు అని చెప్తున్నారు. కనుక మేము వస్తువులు ఇతరుల వస్తువులు పోగు చేసుకోకుండా ఇతరులకిచ్చే బిడ్డలుగా మార్చండి. దేవుని దీవెనలు పొందే కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి నుంచి మీవి కాని వస్తువులు మీరు ముట్టుకోకండి, అప్పుడు దేవుని యొక్క దీవెనలు వస్తాయి, దేవుని శాపాలు రావన్నమాట. మీరు పని చేసే చోట జీతం ఎంత తీసుకుంటారో అంత పని చెయ్యండి, అప్పుడే దేవుడు మీ జీతాన్ని కూడా ఆశీర్వదిస్తారు. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.
ఒక సుమధుర గీతాన్ని ఆలకించుదాం.
శిలానగము పైకి లాగినను సుఖ కళావని
ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు మరలా ఇదే సమయానికి కలుసుకుందాం.